ఆత్మ సంయమనం యోగము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఆత్మ అంటే సెల్ఫ్, సంయమనం అంటే కంట్రోల్. ఇంకా సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? సూర్యుడు ఉన్నాడు పొద్దున్న 6:45 ఉదయించాలి అని మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం, అప్పుడే ఉదయిస్తాడు. టైం మార్చకూడదు, మన జీవితాలలో కూడా టైం మారకూడదు. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ కి టైం ఎందుకు మారింది అంటే సంకల్పంలో చెప్పుకునేటటువంటి యోగము కరణము వాటికి అనుగుణంగా మన జీవితాలు మార్చుకోవటంలే. ఎన్నిసార్లు చెప్పినా మా ఇంజనీరింగ్ సీటు, మా భార్య, నా కూతురు, నా పెళ్లి అంటాడే తప్ప బాబు యోగము కరణము నువ్వు నేర్చుకోవాలి అంటే వాడు నేర్చుకోడు. నేర్చుకున్నప్పుడు వాడి జీవితాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి. నీకు అనుగుణంగా జీవితం మారదు, దానికి అనుగుణంగా జీవితం మారుతుంది. దానికి అనుగుణంగా జీవితం మారాలి అంటే మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి మూర్ఖపు అలవాట్లు మానుకోవాలి. జస్టిఫై చేసుకుందాం మనం, పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక, ముసలాన్ అయ్యాక ఒకటే జస్టిఫికేషన్ ఒకటి వాడు ఇవ్వటం, నేను చచ్చాక ఈ సాధనలన్నీ చేస్తానని అంటాను ఎందుకోవాడు అంటే ఇండైరెక్ట్ గా వాడు అనేది అదే ఇదయ్యాక అంటే చివరికి వాడి మనసులో ఉన్నటువంటి పాయింట్ ఏంటి అంటే నేను చనిపోయాక ఇవంతా చేస్తాను అని. ఇంచేత ఆత్మ సంయమనము అంటే సెల్ఫ్ డిసిప్లిన్, నాట్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇంచేత మొత్తము భగవద్గీత 5 రకాలుగా మీకు జీవితంలో మీరు పడేటటువంటి పాటలను స్పష్టంగా చెప్తూ మొట్టమొదటి ఏం చెప్తుంది? అర్జున విషాద యోగము. అర్జున విషాద యోగం అంటే ఏంటి? తెలుసు ఏం చేయాలో చేయాలనిపించదు, ఆసనాలు వేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితమే నిజమైన జీవితము, ఇదంతా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు కనీసం భారతదేశంలో ఎవడు లేడు. కానీ ఇవంతా ఎప్పుడు అంటే ఎప్పుడో, అదే పెద్ద విషాదానికి కారణం. విషాదం ఎందుకు మనకు ఉంది అంటే ఇన్హెరెంట్ గా మనకి తెలుసు మనం రాంగ్ ఆస్పెక్ట్స్ లో జీవిస్తున్నాము అని. కానీ ఆ రాంగ్ ఆస్పెక్ట్ లో జీవించడానికి ఎనర్జీ అడుగుతాను తప్ప కరెక్ట్ యాంగిల్ లో అసలు నువ్వు జీవించడం మొదలెడితే ఏంటయ్యా గోడ కావాల్సి వచ్చింది? ఆంజనేయులకి అందులో గోడకి తెచ్చి పెడుతుందా? అంచేత ఈ పాయింట్స్ అర్థం చేసుకోండి. క్యాంప్ అయిపోయే లోపల కనీసము మీకు ఉండేటటువంటి విషాదానికి భగవంతుడు కారణం కాదు, పరిస్థితులు కారణం కాదు, మీ యొక్క మూర్ఖత్వమే. ఏది కూడదో దాని మీద నువ్వు ఆశ పెంచుకుని ఆ ఆశ జరగలేదు అని బాధపడేవాడిని ఎవడైనా ఏమేం చేస్తాడు? గాడిద గుడ్డులోంచి గాడిద రాలేదు అని ఏడుస్తూ కూర్చున్నట్టు ఒకడు. అసలు ముందు గాడిద గుడ్డు ఉంటే కదా గాడిద రావటానికి, కానీ వాడు ఏడుస్తూ కూర్చుంటాడు. మన ఏడుపులు కూడా అంతే అర్జున విషాద యోగము. అంచేత నవ్వుతో అంటాడు శ్రీకృష్ణుడు. అంతా విన్నాక పెద్ద లెక్చర్ కొడతాడు అర్జునుడు. ఎవరికంటే శ్రీకృష్ణుడికి లెక్చర్ కొడతాడు. నీకు తెలియదు బావా ఎంత కష్టాలు వస్తాయి యుద్దాలు జరిగితే, ఎంతో మంది స్త్రీలు అనాథలు అయిపోతారు, పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళ సంగరం అయిపోతుంది, రూల్స్ రెగ్యులేషన్స్ సొసైటీలో ఉండవు, నువ్వేమో యుద్దం చేయమంటావు, నీ బుద్ధి ఉందా అన్నాడు ఇండైరెక్ట్ గా కృష్ణుడిని. సరే డైరెక్ట్ గానే కృష్ణుడు తిట్టాడు, పండితుడిలాగా నువ్వు మాట్లాడుతున్నావు కానీ నువ్వు పండితుడు కావు అన్నాడు. మన మేధా జాగరణ కూడా అదే, మనం పండితులం కాదు బాబు, మీరు చాలా లాజికల్ గా మాట్లాడుతున్నారు, మీ యొక్క లాజిక్ ఎదుటి వాడికి ఎందుకు అర్థమవుతుందంటే ఆ లాజికే వాడికి కావాలి కనుక. అందుకని ఇద్దరు కూడా అహోరూప మహోస్వర తెలుసా ఇది? ఎవరెవరు అహోరూప మహోస్వర? కాకి, ఒంటే. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారో ఎలా ఫ్రెండ్స్ అయ్యారో మరి మనకు తెలియదు. కాకి గారు, ఒంటి గారు. అంచేత మాట్లాడుకుంటున్నాయి వాళ్ళు. అంచేత ప్రతిరోజు ఏమని మాట్లాడుకుంటున్నాయంటే కాకిని చూశాక నువ్వు ఎంత అందంగా పాడుతున్నావు కాకి గారు, నీ స్వరం ఎంత బాగుంది అని ఒంటి గారు అంటూ ఉండటం. ఒంటి గారిని కాకి గారు చూసి ఏమంటారు, మీరు ఎంత అందంగా ఉన్నారు, మీ మెడ ఎంత పొడుగ్గా ఉన్నాడు, మీ దవళ్ళు అవి ఎంత గట్టిగా ఉన్నాయో, మీ లిప్స్ ఎంత బాగున్నాయో పక్కకి వెళ్లాడిపోతాం. అహోరూప మహోస్వర, మీ కబుర్లన్నీ కూడా గురువు దగ్గర కూడా ఇదే కబుర్లు మీరు. కానీ పాపం ఆయన ఏం చేస్తాడు, సరేనే ఈ కర గుర్తు చేసుకుంటాడు, అహోరూప మహోస్వర అని గుర్తు చేసుకుని ఊరుకుంటాడు. ఈ ఆత్మ సంయమనము కావాలి మనకి, సెల్ఫ్ డిసిప్లిన్. భగవద్గీత 6వ అధ్యాయంలో యూ హ్యావ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. లేనిపోని కోరికలన్నీ పెట్టేసుకుని, లేనిపోనివన్నీ కావాలనుకుని అవి తీరకపోయి ఇంకా షిరిడి యాత్రలు, తిరుపతి యాత్రలు, లార్డస్ యాత్రలు, జెరూసలం యాత్రలు, అదేదో యాత్రలు, ఎక్కడికి వెళ్తారో హజ్ యాత్రలు మీరు చేసుకోండి. అందరూ చేస్తున్నారు కనుక మీరు చేసుకుంటున్నారు. వెళ్లిన వాళ్ళకి కోరికలు తీరుతున్నాయి, అది కరెక్టే. కోరికలు తీరటం లేదని నేనే అంటలేదు, కోరికలు తీరుతాయి కూడా. దాని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ కూడా చెప్పాను నేను, ఎందుకు తీరుతాయో. ఎరువు వేసినప్పుడు చెట్టే కాదు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. అందులో ఇంకా చాలా బాగా పెరిగేవి కలుపు మొక్కలే. ఎరువు వేస్తే అసలైన పంట నువ్వు ఎరువు వేసినా కూడా బాగా పండదు, కలుపు మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి. అంచేత పంట పండాలి అంటే మీరేం చేయాలి? కలుపు ముక్కల్ని ముందు పీకేసుకోవాలి. పీకకపోతే అవే పెరుగుతాయి. కానీ మీకు కావాల్సిందా కలుపు ముక్కలేగా? మేము ఎరువు వేషం కలుపు ముక్కలు బాగా పెరిగాయని ఆనందిస్తారు. చివరికి ఆ కలుపు ముక్కలన్నీ చివరికి ఏం చేస్తాయంటే ఒక అడవిగా మారుతాయి. ఆ అడవిలో మీరు ఇరుక్కుపోతారు, ఇరుక్కుపోయాక బయటకు రాలేరు. అదే ప్రతివాడి జీవితం కూడా. ఈ చెప్పిన ఉదాహరణ అర్థమైంది కదా. అంచేత శిరిడీకి వచ్చినా తిరుమలకి వచ్చినా మీ కోరికలు తీరుతున్నాయంటే కలుపు ముక్కలు పెరుగుతున్నాయనే బుద్ధి మనకు ఉండాలి. వాటి కోసమే వచ్చారు సరే, కానీ వాటిని పీకేసుకోగలిగితే మీరు మీకు వచ్చేటటువంటి ఫలితాలు భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ సంయమన యోగానికి తగిన స్థాయిలో దొరుకుతాయి. మీకు ధ్యాన యోగానికి తగిన స్థాయిలో దొరుకుతాయి. నేను చేయలేం మాస్టారు, కలుపు ముక్కలు పెరుగుతాయి అంటే మీకు కావాల్సిన కోరికలు తీరుతాయి, మీకు కావాల్సింది అదే సరిపోయింది. అంచేత లాస్ ఎప్పుడూ ఉండదు మీకు. ఈ క్లాస్ విన్నా వినకపోయినా లాస్ ఏ ఉండదు. మీరు ఆచరిస్తే ఆత్మ సంయమనం పెరుగుతుంది, ఆచరించకపోతే కలుపు ముక్కలు పెరుగుతాయి. వచ్చింది కలుపు ముక్కల కోసమే కదా. ఓకే, ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే తప్ప. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ అనేటటువంటి మంత్రంతో సమర్థ సద్గురు సంస్థాన్ అనేటటువంటి సంస్థాన్ యొక్క రూపకల్పన ఎందుకు జరిగిందో మనకు అర్థం కాదు. కలుపు ముక్కల్ని ప్రకటించుకుని మేము ఈ ముగ్గురు వ్యక్తులు ఈ కాలంలో, ఎవరు ముగ్గురు వ్యక్తులు? షిర్డి సాయి, వెంకటేశ్వర స్వామి, శ్రీరామ్ శర్మ ఆచార్య. అసలు ఏ విధమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారో దానికి మీరు ఏమైనా ఉపయోగపడగలరా, పడగలమా, లేకపోతే పడగలిగే వాళ్లకి ఈ కబురు అందించగలమా? మూడున్నాయి. మొట్టమొదటి ఏంటి అంటే మీరు స్వయంగా దానికి ఉపయోగపడగలరా. రెండవది ఏంటి, స్వయంగా దీనికి మీరు ఉపయోగపడలేకపోతే ఉపయోగపడగలిగే వాళ్లని తయారు చేయగలరా? మూడోది, మీరు ఉపయోగపడలేరు, ఉపయోగపడే వాళ్ళని తయారు చేయలేరు. అప్పుడు మీరేం చేయగలరు అంటే, ఎవడో ఉంటాడు ఉపయోగపడేవాడు, వాడి దగ్గరికి ఈ మెసేజ్ని అందజేయగలరా? ఇది మూడు మీ మనసులో పెట్టుకోవాలి. మీ కలుపు ముక్కలతో పాటు మీ కలుపు ముక్కలు, మీ కోరికలు, మీ బాధలు ఏ ఉన్నాయో అదే ఆ ఎరువు గారు ఎరువు వేసాయని చూసుకుంటాడు. ఎవడు ఇక్కడ ఎరువు వేసాయనా? ఇక్కడ ఎరువు అవడేస్తున్నాడు అంతే కదా. అంచేత సాయి గారు ఏ ఎరువు వేస్తారు, ఆ ఎరువులో మీకు ఏం మొక్కలు పెరుగుతాయో నాకు తెలియదు. కానీ నేను మీ నుంచి కోరుకునేది ఈ మూడు, శుద్ధి సాయి, వెంకటేశ్వర స్వామి, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు. ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని మీ నుంచి కోరుకుంటున్నారో ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని మీరు జీవించగలరా, అది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆత్మ సంయమనము అంటే అర్థం ఏంటంటే ఇతరులకు బోధించటం కాదు. గురువు గారి దగ్గరికి చాలా మంది వచ్చి చెప్తారు, యుగ నిర్మాణ యోజన చేయడానికి వీలుగా ఉండేటటువంటి పిల్లవాడు ఒకడు కావాలండి మాకు అని. వాడు చేయటవాడు, పిల్లలు లేరు వాళ్ళకి. 40 ఏళ్ళు ఎంతో అయింది, ఇంకా పిల్లలు పుట్టరేమో అనుకుంటూ గురువు గారి దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగేది ఏంటి అంటే, మేము ఎలాగో యుగ నిర్మాణ యోజన చేయలేము, కానీ మీ బాధ్యత, అది కూడా గురువు గారి బాధ్యత ఏంటి అంటే, ఎలాంటి ఆత్మ వాళ్ళ కడుపులోకి పెట్టాలి, యుగ నిర్మాణ యోజన చేయగలిగేటటువంటి ఆత్మ వాళ్ళ కడుపులోకి రావాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వే చేయింది, నువ్వు అలాంటి వాతావరణం ఇవ్వలేవు అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నువ్వు అలాంటి వాతావరణం ఇవ్వలేనప్పుడు నీ పిల్లవాడికి నువ్వు ఎలాంటి వాతావరణం ఇస్తావు? అంచేత ఆ గురువుని ఎలా మోసగించడానికి ప్రయత్నం చేస్తారు? ఇంతేంటే ఆయనకి యుగ నిర్మాణ యోజన అంటే భ్రమ ఉంది కనుక, వెర్రి ఉంది కనుక చేసుకుంటున్నాడు. మీరు ఎలా పనులు చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ యాక్టివిటీస్ మీద వాళ్ళకి వెర్రి ఉంది కనుక, తాగుబోతుగాడికి తాగుడు మీద వెర్రి ఎలా ఉందో, గుర్ర పందాలు ఆడేవాడి గుర్ర పందాల మీద ఎలా ఉందో, అలాగా వీళ్ళందరికీ కూడా యుగ నిర్మాణ యోజన అనేటటువంటి ఒక అసంభవమైనటువంటి సంఘటన మీద మోజు ఉంది అని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది, నువ్వు అందులో ఉంటావా ఉండవా చూసుకో అంటున్నారు. మీకు అర్థం అవటంలే, అది మీరేం వాళ్ళకి హెల్ప్ చేయటంలే. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నీకు సంకల్పం అర్థమవుతే ఈ మన్వంతరంలో రాబోయేటటువంటి 20-30 సంవత్సరాలలో ఈ విధమైనటువంటి జీవితం మీరు జీవించగలిగితే మీకు మనుగడ ఉంటుంది, జీవించలేకపోతే పూర్వకాలంలో రాక్షసుల్ని ఎలా ట్రీట్ చేసేవారు మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. అలా ట్రీట్ చేసినప్పుడు మార్తాలనే మాస్టారు, మీ ఇష్టం, దానికే ఉంది. మీరు ముందే లేచిపోయి వాళ్ళకు అనుగుణ్యంగా మారుతారో, వాళ్ళు చావుగొట్టి చెవులు మూసాక మారక తప్పదు అన్నాక మీరు మారుతారో, తేడా అంతే. అంచేత ఇది అర్థం చేసుకోండి, సాయి వెంకటేశ శ్రీరామ్ అనేటటువంటి పదంలో షిరిడి సాయి ఊహించినటువంటి సమాజము, వెంకటేశ్వర స్వామి ఊహిస్తున్నటువంటి సమాజము, శ్రీరామ్ శర్మ ఆచార్య ఊహిస్తున్నటువంటి సమాజము ఏర్పడుతున్నది, ఏర్పడిపోయిందేమో కూడా మనం చూస్తే కదా తెలుస్తుంది ఏర్పడిందో లేదో. దానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మనము అటువంటి వారి గురించి తెలిసిన వాళ్లగా ప్రయత్నించగలము నిర్ణయించుకోవటానికి ఇక్కడ కలిశాం మనం. అంచేత మన భవిష్యత్తు మనం నిర్ణయించుకోవటం లేదు, మన కోరికలు మనం నిర్ణయించుకోవటం లేదు, వాళ్ల కోరికల్లో ఎలా మనం తీర్చగలము అది మనం నిర్ణయించుకుంటానిది, మనం నిర్ణయించుకుంటానిది. వాళ్లే అంటనే మీరు నిర్ణయించుకోండి అని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాలేజీ పెట్టాడు ఒకడు, కాలేజీ పెట్టేశాక మేము ఇక్కడ బీసీఏ ఎంసీఏ కోర్సులు మాత్రమే నేర్పుతాము అంటాడు. దానికి కావాల్సినటువంటి ఆపరేటర్స్, దానికి కావాల్సినటువంటి టీచర్స్, దానికి కావాల్సినటువంటి లైబ్రరీ డెవలప్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఇంకా ఎవరికి ఆ సబ్జెక్ట్ నేర్పుతాడు? అందరికి నేర్పడు. ఎవరికి నేర్పుతాడు ఆ బీసీఏ ఎంసీఏ? గణకాతల వైపు నుంచి కూడా నాకు జవాబు కావాలి. ఉట్టినే మీరు తెల్లమొహాలు వేసి లెక్చర్ వింటే ఒప్పుకోను, అడిగిన ప్రశ్నకి జవాబు కావాలి ఫ్రమ్ బ్యాక్ బెంచెస్. పరిస్థితి ఎలా ఉంది చూశారా మీరు? నేనేం ప్రశ్న అడిగాను కూడా తెలియదు వాళ్ళకి. నేనేం ప్రశ్న అడిగాను? నేను వాళ్ళు చెప్పాలి, వెనకాతలు కూర్చున్న వాళ్ళు చెప్పాలి నాకు. ఇలాగే ఉంటుంది చదువులన్నీ కూడా. మా పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి అని సాయిని కొడుకుంటాడు, వాడు ఇలాగే కూర్చుంటాడు బ్యాక్ బెంచ్ లో. ఇంచేత మీరు చాలా చాలా మారాలి ఈ రెండు మూడు రోజుల్లో. బీసీఏ ఎంసీఏ కోర్సు ఏం చెప్పాను నేను? వెనకాతల వాళ్లే చెప్పాలి. ఏం చెప్పా కోర్సులు? ఏం జరిగాయి? ఏం జరిగాయి బీసీఏ ఎంసీఏ కోర్సు? నాగమణి నువ్వు చెప్పగల? చెప్పిందే అర్థం కాలే. ఎవరికి ఏం అర్థం కాలే? ఇప్పుడు నేను చెప్పాలి దక్కలేదా? ఇంకా ఇక్కడికి వచ్చింది నేర్చుకుని వెళ్ళటానికి. మీకు ఏం నేర్చుకోగలుగుతారో అదే నేర్చుకోండి. గీతలు అవి అక్కర్లే మీకు. కనీసం సవ్యంగా కూర్చోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. వాళ్లే కరెక్ట్ చేస్తారు మీ పొజిషను. కరెక్ట్ చేసిన పొజిషన్ మీరు గమనించుకుంటూ ఉండండి. వాళ్ళని మళ్ళా తూలిపోనివ్వద్దు. స్థిరంగా కూర్చోండి, అలాగా కదలకుండా ముందరు కూర్చోడం. కళ్ళు తెరవద్దు అంటే ఇంకా నేను చెప్పేంత వరకు మీరెవరూ కళ్ళు తెరవకూడదు. కళ్ళు మూసుకోమంటే మళ్ళా కళ్ళు తెరుస్తారేంటి మీరు? ఇక్కడికి వచ్చింది ఎందుకు? నేను చెప్పడం చేయటానికా? మీ ఇష్టం వచ్చేట్టు ఉంటానుగా. కళ్ళు తెరవద్దు అన్నా నేను, కళ్ళు తెరుస్తారు. రిలాక్స్డ్ గా ఉండండి. చెప్పింది నేర్చుకుంటే ఈ ఒక్క పొజిషనే మీ జీవితాన్ని మార్చేయగలదు. లెక్చర్ల కంటే సాధనే ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఆచరణ చాలా ఇంపార్టెంట్. కూర్చోవద్దు కార్యకర్తలు. ఎవరు తూలినా కదిలినా జుట్టుపట్టు పీకుతూ ఉండండి. కరెక్ట్ చేయండి వాళ్ళ పొజిషన్ని. అందరినీ చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇంకా కళ్ళు తెరవద్దు. ఎవరు ఎవరు కళ్ళు తెరవద్దు. ఇంకా మెడ కరెక్ట్ చేయండి. కూర్చోలేని వాళ్ళు వెనకాతలకి గోడకెళ్ళిపోండి తప్ప వీళ్ళలో కూర్చోవద్దు. గోడకి ఎవరు అనుకోవద్దు. కూర్చోలేని వాళ్ళు వెనకాతలు గోడకెళ్ళిపోండి. కూర్చుంటే మాత్రం చెప్పినట్టు కూర్చోండి. కళ్ళు తెరవద్దు. కార్యకర్తలు సెట్ చేస్తారు. ఇంకా మీరు కళ్ళు తెరవద్దు. ఎవరు అక్కడ కళ్ళు తెరిచున్నారు వెనకెళ్ళిపోండి గోడకి. వెన్నుపూస కరెక్ట్ చేసుకోండి. స్ట్రైట్ గా ఉండండి. కళ్ళు తెరవకండి. నెక్స్ట్ మనసులో 10-15 సార్లు అనుకోండి, ఈ ధ్యానము పూర్తయ్యేంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను. మనసులో అనుకోమన్నది అనుకోండి, ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితులలోనూ కళ్ళు తెరవను. ఇంకా మాట నిలబెట్టుకోండి. మళ్లీ నేను కళ్ళు తెరవమనేంత వరకు మీరు కళ్ళు తెరవకూడదు. ఇంకా ఏ ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. మామూలుగా గాలి పీల్చుకుంటూ ఉండండి. ముక్కులోంచి వెళ్తూ ఉన్నటువంటి ఆ గాలిని చూస్తూ ఉండండి. లోపలికి వెళ్తోంది, బయటికి వస్తోంది. చెప్పింది మాత్రమే చేయండి. దాంతో మంత్రం కలుపుకోవద్దు, ఏమి కలుపుకోవద్దు. మీరు మంత్ర జపం చేయమని చెప్పలేదు నేను మిమ్మల్ని. శ్వాసను పీల్చుకోమని కూడా చెప్పటం లేదు. అదే లోపలికి వెళ్తోంది, అదే బయటికి వస్తోంది. దాన్ని గమనించండి. చెప్పినది పూర్తిగా ఆచరించండి. ఇంకో పని చేయవద్దు. అన్ని విషయాలు మర్చిపోండి. ప్రతి వాళ్ళది నడుము కరెక్ట్ చేయండి, మెడలు కరెక్ట్ చేయండి. పొజిషన్ అయినా కనీసం నేర్చుకోండి ఈ మూడు రోజుల్లో. భగవద్గీత 6వ అధ్యాయంలో మనం 6వ అధ్యాయమే చదువుతున్నాం. దాంట్లోని శ్లోకం ఇది, సమంకాయ శిరోగ్రీవం. శరీరమును శిరస్సును మెడను తిన్నగా పెట్టుకుంటాను. అది చేస్తున్నారు మీరు ఇప్పుడు. భగవద్గీత ఆచరణలో పెడుతున్నారు. సమం కాయ శిరోగ్రీవం. సమం అంటే స్ట్రైట్ లైన్ లో, కాయ మొండెము, శిరో శిరస్సు, గ్రీవ మెడ, లైన్ లో ఉంచుకోండి అలాగా. అంచేత ఈ ఆత్మ సంయమన యోగాన్ని మీరు ఆచరణలో పెడుతున్నారు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. స్థిర అంటే కదలకుండా ఉండటం. ధారణ మీరు అటెంప్ట్ చేస్తున్నారు, అచలం కదలకుండా ఉండటానికి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం. స్ట్రైట్ గా అలాగే కూర్చోండి, ఇంకా ఏమి ఆలోచించవద్దు. నేను ఏం చెప్తున్నానో దాన్ని మాత్రమే వినండి. కళ్ళు తెరవద్దు. ఎవరు నేను చెప్పకుండా కళ్ళు తెరిచినా మరి కొంచెం చికాకులు వస్తాయి. కళ్ళు తెరవద్దు అసలు. నాతో పాటు ఉచ్చారణ చేయండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ శ్లోకం మీకు నోటికి రావాలి. ఇది మీరు ఆచరణలో పెట్టగలగాలి ఇవాళ. ఇంకా కళ్ళు తెరవకండి. మీరు మళ్ళీ చెప్తున్నాను వినండి. సమం కాయ శిరోగ్రీవం. సమం అంటే స్ట్రైట్ లైన్ అనమాట. స్ట్రైట్ గా కూర్చున్నారు. మీ వెన్నుపూసని మీరు చూసుకోండి, కొంచెం కడుపుని లోపలికి నొక్కుంటే వెన్నుపూస స్ట్రైట్ అయిపోతుంది. కొంచెం దాన్ని చూసుకోండి, మీకే తెలుస్తుంది కదలిక. కళ్ళు మాత్రం తెరవద్దు. కొంచెం కడుపు లోపలికి మీరు తీసుకెళ్తే వెన్నుపూస స్ట్రైట్ అయిపోతుంది. దాని తర్వాత మామూలుగా స్ట్రైట్ గా కూర్చోండి. మెడ స్ట్రైట్ గా ఉండాలి, శిరస్సు స్ట్రైట్ గా ఉండాలి, శరీరము స్ట్రైట్ గా ఉండాలి. అది ఈ శ్లోకం యొక్క అర్థం. మళ్లీ ఆ శ్లోకం పెట్టి చదువుతున్నాను, మీరు రిపీట్ చేద్దరు గాని. సమం కాయ శిరోగ్రీవం మూడు చెప్పుకున్నాం ఇక్కడ. కాయ శిరో గ్రీవం. కాయ అంటే ముండెము, శిరో అంటే తల, గ్రీవ అంటే మెడ. సమం స్ట్రైట్ లైన్ లో ఉంచుకుంటాను. అంతేత ఈ శ్లోకం చదవగానే మనం ప్రతిరోజు పొద్దున్న ఎప్పుడు మనం క్లాస్ లో కూర్చున్నా ఈ శ్లోకం చదువుకుంటూ కూర్చుంటాం మనం. ఇది నోటికి రావాలి మీకు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర. ధారయన్ ధారణ చేస్తున్నాను, అచలం కదలకుండా ఉంటాను, స్థిర స్థిరముగా ఉంటాను. అంచేత ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోండి మీ మనసులో. కళ్ళు తెరవను అని ఎలా నిర్ణయం తీసుకున్నారో ఇది నేర్చుకునేంత వరకు కూడా ధారయన్ అచలం స్థిర. ధారయన్ అచలం స్థిర. నేను ఈ శరీరాన్ని కదలకుండా స్థిరంగా ఉంచుకుంటాను, ధరిస్తాను. ఇప్పుడు మొత్తం లైన్ కలిపి చదువుతాం మనం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. జత రెండు పనులు చేశారు ఇప్పుడు మీరు. ధ్యాన యోగంలో భగవద్గీత యొక్క ఈ 6వ అధ్యాయంలో నేర్చుకునేటప్పుడు మీరేం నేర్చుకున్నారు అంటే, నేను నా శరీరాన్ని మెడను శిరస్సును తిన్నగా ఉంచుకుంటున్నాను, తిన్నగా ఉంచుకున్నారు. తర్వాత ఏం చేశారు? ధారయన్ అచలం స్థిర. దీన్ని ఇంకా నేను కదపను, స్థిరంగా ఉంచుకుంటాను అంటే తూగుతాను అని కాదు. ఈసారి ఎవరైనా తూగితే కాస్త గట్టిగా పీకండి. ఎవరు తూగినా వాళ్ళు ఎవరైనా సరే హుషారుగా ఉండండి. ఇది నిద్రపోవటానికి కాదు మనం కూర్చునేది. ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనలో దింపుకోవటానికి కూర్చుంటూ తూగితే అట్ట మీరు, నా తూగొస్తుందండి రానివ్వకుండా ముట్టిగా లేస్తాం. ఇంకా ఎవరు తూగినా ముట్టిగా వేయండి గట్టిగా, తంగమని నాకు వినిపించాలి. నిద్రపోవటానికి ఇక్కడ రాలేదు మీరు, నేర్చుకోవటానికి వచ్చారు. ఇది కూర్చోటానికి ఏదైనా ఇబ్బంది ఉంటే కదులుకోవచ్చు, కానీ ఎక్కువసేపు కదలకండి, సెట్ చేసేసుకోండి. కళ్ళు తెరవద్దు. కార్యకర్తలు సెట్ చేస్తే వాళ్లే చెప్తారు ఎలా సెట్ చేయాలో. కొంచెం నిర్ణయాలు తీసుకున్నది ఆచరించటం నేర్చుకోండి. కళ్ళు తెరవను అంటే ఇంకా తెరవద్దు మీరు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర ధారయన్ అచలం స్థిర సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర. ఇంచేత ఈ సంకల్పంతో మనం కూర్చుంటున్నాం. ఎట్టి పరిస్థితులను కూడా నా వెన్నుపూస కిందకి జారదు, నా మెడ పక్కకి ఇటు వంగదు, స్ట్రైట్ గా కూర్చుంటాను, అచలము కదలిక లేకుండా స్థిరముగా కూర్చుంటాను. ఈ నిర్ణయాన్ని తీసుకోండి. మళ్లీ మళ్లీ మనం తీసుకుంటున్నాం. చూసుకోండి కళ్ళు మూసుకుని, కరెక్ట్ గా ఉందా లేదా మీ బాడీ, మీ శరీరము ఎక్కడ ఇంకా కదలకుండా కూర్చుంటాము, ఆ నిర్ణయానికి రండి. దీని తర్వాత లైన్ చదువుతున్నాను నేను. సంప్రేక్ష్య 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 అంటే బాగా చూడటము అని అర్థం. సంప్రేక్ష అంటే ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటున్నారు, నేను బాగా చూస్తాను. దేన్ని చూస్తారు? నాసికాగ్రం స్వం. నాసికాగ్రము అంటే ముక్కు యొక్క చివరి భాగం, స్వం అంటే నా యొక్క. ఇంకేత మీరు ఇప్పుడు ఇంకో నిర్ణయం తీసుకున్నారు, స్ట్రైట్ గా ఉంటాను, మెడ శిరస్సు మొండెము కదపను, శరీరాన్ని కదపను, ఎట్టి పరిస్థితుల్లోనూ అచలంగా ఉంటాను, స్థిరంగా ఉంటాను అన్నాక ఇప్పుడు ఇంకో సంకల్పానికి దిగుతున్నాం మనం. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. నా ముక్కు కొన చూసుకుంటాను. ముక్కు కొన చూసుకుంటాను అంటే మీరు కళ్ళు మూసుకుని ఎలా చూస్తారు? చూడలేరు. ముక్కు కొన చూస్తాను అంటే అర్థం ఏంటి అంటే ముక్కులోంచి వస్తున్నటువంటి శ్వాస యొక్క లోపలకు వెళ్లేటటువంటి దాన్ని, బయటకు వచ్చేటటువంటి దాన్ని గమనిస్తాను. ఇంకో మనస్సు ఏది చేయొద్దు మీరు. ఇది నేర్చుకుంటే అదే చాలు అద్భుతమైనటువంటి ఫలితాలతో మీరు ఇళ్లకి వెళ్తారు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. దిశశ్చానవలోకయన్. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. దిశశ్చానవలోకయన్. దిశశ్చానవలోకయన్ ఇంకా ఎటు చూడను. ఎప్పుడు మీ దృష్టి మీ శ్వాస మీదే ఉండాలి. గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటకు వస్తోంది, చూసుకోండి దాన్ని. ఇంకేమీ చేయకండి మీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరాన్ని కదపకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కళ్ళు తెరవద్దు. మొత్తము మీ మనస్సు దేని మీద ఉంటుంది? శ్వాస మీదే ఉంటుంది. నాసికాగ్రం స్వం అంటే నా యొక్క ముక్కు కొనని చూసుకుంటాను అని అర్థం. ముక్కు కొనని చూసుకుంటాను అంటే ముక్కును చూడం మనం. కళ్ళు మూసుకుని ముక్కునేం చూస్తాం? ముక్కు ద్వారా వచ్చేటటువంటి ఆ గాలి లోపలికి వెళ్తోంది, ఆ గాలి బయటకు వస్తోంది, దాన్నే నేను చూస్తాను. అదొక మంకు పట్టుదల పట్టు కూర్చోండి మీరు. ఇంకా మనస్సు ఎక్కడికి వెళ్ళనివ్వకండి. ఎక్కడికి నేను మనస్సును వెళ్ళనివ్వను అనే దానికి ఏం చెప్పాము అంటే దిశశ్చానవలోకయన్. ఇంకా ఎటూ కూడా నా మనస్సుని చెదరనివ్వను. మంకు పట్టు పట్టుకుని కూర్చోండి. 5 నిమిషాలు నేను మాట్లాడను. 5 నిమిషాల పాటు మనస్సును ఎటు వెళ్ళనివ్వకండి. లోపలికి గాలి వెళ్తోంది, గాలి బయటకు వస్తోంది. కార్యకర్తలు చాలా స్ట్రిక్ట్ గా ఉండండి. ఎవడు కదిలినా హాట్మన్ వేయండి ముట్టిగా. ఆ మొండితనం రావాలి, అది నేర్చుకోవడానికి వచ్చారు మీరు ఇంత దూరం. ఆధారభూతమైనటువంటి ప్రక్రియ అదే మనం ఎప్పుడు గమనించలే ఇన్నేళ్ల జీవితంలో. దాన్ని చూడాలని మనకి తెలియలేదు. దాన్ని చూద్దాం మనం ఇప్పుడు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. దిశశ్చానవలోకయన్. ఇది మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్. భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ సంయమన యోగంలో సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ రావడానికి చేసేటటువంటి ప్రాక్టీస్. ఏంటి ఇందులో మొట్టమొదటిది? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇంకా కళ్ళు తెరవను. తెరవకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కళ్ళు. అదే పెద్ద సంకల్పం, సంయమనం అది. రెండవది శరీరాన్ని కదపను. మూడవది శ్వాసనే చూస్తాను. మూడు సంకల్పాలు ఉన్నాయి అక్కడ, మూడు ఆచరించండి. శరీరం తిన్నగా ఉండాలి, కదలకూడదు, శ్వాసనే మాత్రమే చూడాలి. అంటే మీ మొత్తము ఏకాగ్రత ముక్కులోంచి వచ్చేటటువంటి శ్వాస, ముక్కులోంచి బయటకు వచ్చేటటువంటి శ్వాస మీద మాత్రమే ఉండాలి. చేయండి, నేర్చుకోండి. దాన్ని తూగుతున్నారు కొంతమంది, ఒప్పుకోను, వాళ్ళని గోడ కుర్చీ వేయిస్తాయి. ఇంకా మీలో ఎవరికైనా తెలుసా గోడ కుర్చీ అంటే ఏంటో? కార్యకర్తలకి ఈసారి ఎవరైనా తూగితే వాళ్ళని లేపి గోడ కుర్చీ వేయించండి. నేను విన్నా కానీ ఇప్పుడు చూడలే, ఇవాళ చూస్తా నేను. చూడటం ఎందుకు వస్తుంది అసలు? శ్వాసను గమనిస్తూ ఉంటే అంటే మనసు ఎక్కడో పోయిందనమాట. ఆ మాత్రం వింటలే మీ మనస్సు. ఇలా కూర్చుంటే ఏం లాభం వస్తుంది? ఏమొస్తుంది అన్న దానికి జగద్గురువు శ్రీకృష్ణుడే జవాబు చెప్తున్నాడు. దానికి యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇది మీరు చేసుకుంటూ ఉంటే గంటల తరబడి, రెండు నిమిషాలు కూర్చొని లేచిపోతే ఏం అవదు, గంటల తరబడి కనుక మీరు ఇది రోజు చేసుకుంటే ఏమవుతుంది అంటే యం లబ్ధ్వా దేన్ని అవుతే పొందుతే అని అర్థం. యం లబ్ధ్వా అంటే దేన్ని అవుతే పొందుతే చాపరం లాభం. ఇంతకంటే గొప్ప లాభం ఏది? మన్యతేనాధికం తతః. అంటే ఈ సాధన చేయటం వల్ల మీకు ఎంత లాభం వస్తుంది అంటే దీన్ని మించిన లాభం ప్రపంచంలో లేదు అని తెలుస్తుంది అంటున్నాడు శ్రీకృష్ణుడే. అంత గొప్ప సాధన ఇది, ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. అనుభవంలో కన్నిటికంటే కూడా చాలా గొప్ప అనుభవం వస్తుంది మీకు. దీంతో మీకు ఎన్ని లాభాలు వస్తాయి అంటే ఈ లాభం ముందు మిగతా లాభాలన్నీ కూడా మీరు వదులుకోవటానికి రెడీ అయిపోతారు. అంత లాభం వస్తుందట దీంతో మీకు. ఆ శ్వాసను గమనిస్తే యస్మిన్ స్థితో, ఈ స్థితిలో కూర్చుని ఉన్నారు మీరు. ఏ స్థితిలో కూర్చుని ఉన్నారు? కదలకుండా ఉన్నారు, స్ట్రైట్ గా ఉన్నారు, శ్వాసను గమనిస్తున్నారు. ఈ స్థితిని యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా చలించను, చలించవు. అది లాభం. ఇది చేస్తే మీరు హృదయలో ఆ సాయి సమ్ముఖంలో నేర్చుకుంటున్నారు ఈ ఆత్మ సంయమన యోగము. ఇంకా దీనివల్ల ఇంతకంటే పెద్ద లాభం ఏమీ లేదు అనేటటువంటి అనుభూతి వస్తుంది అని ఆ గురువే చెప్తే, శ్రీకృష్ణుడే చెప్తే వింటలే మనం. కానీ ఇంకా వింటానికి, నేర్చుకోవటానికి ఇక్కడ కూర్చున్నాం మనం. నేను కూర్చోపెడతా మిమ్మల్ని. మీరు పారిపోతే తప్ప నేను వదలను మిమ్మల్ని. పారిపోయితే మీ వెంట మాత్రం పండు నేను. ఇంచేత కంట్రోల్ చేసుకోండి. మళ్లీ శ్లోకాలు ఇవి రెండు చదువుతూ ఉంటా నేను. మళ్లీ తూలుతున్నారు గోడ కుర్చీ రెడీ. ఈసారి తూలితే గోడ కుర్చీ తూలిన వాళ్ళకి. ఎందుకు తూలాలి అసలు? ఎప్పుడు తూళ్ళు వస్తుంది అంటే మనసులు దాని మీద లేకపోతే. సంప్రేక్ష నాసికాగ్రం సమన్ దాని మీద మనసు పెడతానని నువ్వు సంకల్పం తీసుకుని ఇష్టం వచ్చేట్టు తూలుతూ ఉంటే వదలను నేను. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయన్ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచార్యతే. ఈ శ్వాసను గమనిస్తూ కూర్చుంటాం వల్ల ప్రపంచంలో దీనికి మించిన గొప్ప లాభం మీకు ఉండదు అని చెప్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు, ఒకవేళ మీకు ఏదైనా బాధ ఉన్నా ఆ బాధ మిమ్మల్ని బాధించదు. ఈ రెండు లాభాలు అద్భుతమైనటువంటి లాభాలు. ప్రాక్టీస్ చేసుకోండి, దాన్ని శ్వాసను గమనించుకోండి, మనస్సు చదలనివ్వకండి. ఏమి నేర్పుతున్నానో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సాధనలో శ్రీకృష్ణుడు కూడా తెలుసు మొదటి సిట్టింగ్ లోనే వచ్చేదని, అంచేత కొన్ని సూచనలు ఇచ్చాడు. అలాగే కూర్చుని వినండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత మనస్సైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత. పుస్తకాలు ఉన్నవాళ్లు 24వ శ్లోకం 6వ అధ్యాయంలో పుస్తకం తీసి చూసుకోండి. శరీరాన్ని చాలా తక్కువ కదపండి, మినిమం మూవ్మెంట్ తో చేయండి. స్ట్రైట్ గా ఉండాలి శరీరం, మనస్సు శ్వాస మీదే ఉంచుకోండి, కానీ పుస్తకం తీసుకుని మినిమం మూవ్మెంట్ తో పుస్తకం తీయండి. 24వ శ్లోకం చూడండి. సెల్ఫ్ డిసిప్లినింగ్, ఈ మొత్తము కూడా మనని మనం డిసిప్లిన్ చేసుకోవటం అట, దాని గురించి చెప్తున్నాడు. అంచేత పెద్ద పెద్ద సైకాలజిస్ట్స్ ఇవ్వలేనటువంటి సలహాలు ఇందులో ఉంటాయి. దీన్ని మీరు ఆచరిస్తే చాలు. మొదట ఏం ఆచరించాలో అర్థమైపోయింది కదా. పట్టుదలతో శరీరాన్ని స్థిరంగా ఉంచుకుని స్ట్రైట్ గా ఉండి కళ్ళు మూసుకుని ఇంకా శరీరాన్ని కదపను అనే నిర్ణయం తీసుకుని శ్వాసని గమనిస్తూ కూర్చోండి. ఎంతసేపు వీలవుతే అంతసేపు, గంటలు గంటలు కూర్చోవాలి. అప్పుడు కానీ ఆ లాభం రాదు మీకు. ఏ లాభం? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఆ స్థితి వస్తుంది మీకు. ఇంతకంటే గొప్ప అదృష్టం లేదు, ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు అని కృష్ణుడు గ్యారంటీ ఇస్తున్నాడు. మీరు ఇచ్చేస్తే ఇంకో గ్యారంటీ ఏమిస్తున్నాడు? ఏ కష్టము కూడా మిమ్మల్ని చలించదు, మీరు విచలితులు ఎవరు, ఇతరుల మీద మీరు ఆధారపడక్కర్లేదు. మీ మీద ఇతరులు ఆధారపడతారు తప్ప మీరు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. ఎలాంటి దుఃఖం వచ్చినా అంత అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ప్రాక్టీస్ చేశాం మనం. ఇది ఇంకా ఎక్కువ చేసుకోండి మీరు ఇవాళ రేపట్లో, ముఖ్యంగా రేపు పూర్ణమి. రేపు చాలా ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం మీరు టైం టేబుల్లో నా క్లాస్ కాకుండా 2-3 గంటలు దీనికి వినియోగించండి. కార్యకర్తలు చూసుకోవాలి ఆ టైమింగ్స్ ఎలా మీరు దాన్ని డివైడ్ చేసుకుంటారు. సాధించండి దాన్ని. మీకు తెలుస్తుంది అది క్లిక్ అయిందో లేదో ఆ అనుభూతి. మీకు ఇవాళే కొంతమందికి, కనీసం 10 మందికైనా అనుభూతి వచ్చింది. అందులో క్లియర్ గట్టిగా మీకే తెలుసు. ఎవరికి వచ్చింది అనుభూతి చేయతండి, అబద్దంగా మాత్రం చేయతగండి. ఏంటి అనుభూతి? మీరు శ్వాసలో లీనమైపోతారు, మీరుండరు, శ్వాసే ఉంటుంది. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోందని తెలుస్తుంది తప్ప నేనున్నాను అనే అనుభూతి మీకు ఉండదు. మీరు వ్యానిష్ అయిపోతారు, డిజాల్వ్ అయిపోతారు మీరు. ఆ అనుభూతి వస్తుంది, అది దీని ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అది ఇంకా ఎంత చెప్పినా నోట్తో ఏం రాదు. సైకిల్ బ్యాలెన్సింగ్ ఎలా వస్తుందో మీరు కూర్చొని ముందుగా దాని మీద పెడితే సాధ్యమైనంత వరకు ఆనుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఏమంటారంటే మాకు శారీరకమైన బాధలు ఉన్నాయి కనుక కూర్చోలేమని. మీరు కూర్చొని చూడండి, బాధలు పోతాయి. యస్మిన్ స్థితో నదుఖేనా గురుణాపి విచాల్యతే. ఎంత భయంకరమైన కష్టమైనా ఆ స్థితిలో పోతున్నది. కొంచెం మీరు ధైర్యం చేయగలగాలి, కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. ఓపిక లేకపోతే చేసుకుని ఇంకా కూర్చోలేము అనుకున్నప్పుడు ఒప్పుకోవడం అనుకోండి, ఏమీ తప్పు లేదు. కానీ కండిషన్ ఏంటంటే, మొదటే కాదు శరీరం ఇంకా సహకరించదు పడిపోతుంది అన్నప్పుడు మీరు గోడకు అనుకోండి. అనుకున్నా కూడా మళ్ళా స్ట్రైట్ గానే ఉండండి, శ్వాసనే గమనించండి. ఇది చేసుకుంటూ ఉన్నాక ఇంకా మీరు ఏ మానసిక స్థితిలో ఉండాలి అనేది చెప్తున్నాడు. ఏం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 24వ శ్లోకం చూడండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనస్సైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. రకరకాల సంకల్పాలు వస్తాయి, కూర్చున్నప్పుడే ఏదో గుర్తొస్తుంది, ఏదో గుర్తొస్తుంది. అక్కడ వాడిని కలవాలి, ఆఫీస్ అని కలవాలి, విని చేయాలి, అమ్మాయి ఏం చేస్తుందో, ఇంటి దగ్గర తాళం అందులో పెట్టాను, ఆ తాళం ఎవరైనా చూస్తున్నారు చూడటం లేదు, బిగ్ బాసులు స్మాల్ బాసులు ఏం చేస్తున్నారు, రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని పక్కన పడేయండి, రానివ్వకండి. వాటిని వస్తూ ఉంటాయి, అవి వాటిని చూడొద్దు, వాటికి ఊపిరిపోయొద్దు. మీరు మీ శ్వాసని మాత్రమే చూసుకుంటూ ఉండండి. శనై శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్. అది అండర్లైన్ చేసేసుకోండి మనసులో. ఏంటి అక్కడ ఇంకా ఏమీ ఆలోచించవద్దు, శ్వాస మీదే దృష్టి అంతే. మీరు ఆలోచించవద్దు అసలు, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. నకించిదపి చింతయేత్. ఇది మీకు అర్థమవుతే, మీరు చేసుకుంటున్నప్పుడు మనసు ఎటు వెళ్ళిపోతే మళ్ళా దాన్ని శనై శనై రూపరమే మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మళ్లీ మీరు శ్వాస మీదకి తెచ్చేసుకోండి దాన్ని. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఇంకా ఆత్మ నీ యొక్క ఆత్మతోనే, నీ యొక్క ఆత్మశక్తితోనే దాన్ని వెళ్ళనివ్వకండి. ఎటు వెళ్తున్నా, కూర్చుంటున్నావు, డిస్టర్బ్ అయిపోతుంది మాస్టర్, అది డిస్టర్బ్ అవుతోంది కనుక ఇది నేర్చుకుంటున్నారు. మీరు నేర్చుకోవటానికే కదా ఇది ట్రై చేస్తున్నారు. అంచేత ఏం చేస్తారు మీరు అక్కడ, ఆత్మన్యేవ వశం నయేత్, మీ యొక్క ఆత్మను ఉపయోగించుకుని మళ్లీ మళ్లీ మీ ముక్కు మీదకి దృష్టి తీసుకురండి, శ్వాస మీదకి దృష్టి తీసుకురండి. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తోంది, అనుక్షణము మీకు ఈ అనుభూతి ఉండాలి. ఇదిగో శ్వాస అలా లోపలికి వెళ్తోంది, ఎన్ని అనుభూతులు వస్తాయో దాంట్లో. దీని తర్వాత స్వరయోగంగా మారుతుంది. ఇది స్వరయోగం అంటే మీకు తెలుసు కదా, భవిష్యత్తు చెప్పగలిగేటటువంటి యోగము. ఇక్కడి నుంచే వస్తుంది అది, ఆ గమనికలోనే వస్తుంది అది. మీరు ఇంచేత దీంతో చాలా 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 లాభాలు ఉంటాయి. కానీ గంటలు గంటలు చేస్తే, 2 నిమిషాలు చేశానని మీరు కూర్చునే అంత టైంలోనే లేచిపోతారే, నేను ధ్యానం చేశానని కనీసము మినిమం 1 అవర్ ఎప్పుడు కూర్చున్న తర్వాత లయ కుదిరి ఇంకా మెల్లగా శ్వాస మీద దృష్టి వెళ్ళింది అన్నది తెలిసిన తర్వాత 1 అవర్ కూర్చోవాలి మీరు. దానికి ముందే ఎంత టైం పడుతుందో అది సెట్ అవటానికి. ఇక్కడికి వచ్చింది నేర్చుకోవటానికే కదా, ఇక్కడ మీకు ఇంకో పని లేదు కదా. ఇంకో పని లేనప్పుడు ఇది ఎందుకు నేర్చుకోరు మీరు? సీరియస్ గా నేర్చుకోండి దాన్ని. నేర్చుకుంటే ఈ క్యాంపే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏమని చెప్తున్నాడు అక్కడ, ఆత్మన్యేవ వశన్నే, మీ యొక్క ప్రయత్నంతోనే చెదరనివ్వకండి మనస్సుని, శ్వాస మీదకే తీసుకురండి, శ్వాస మీదకే తీసుకురండి. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తోంది. ప్రశాంత మన సంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం. మరి ఇది చేస్తూ ఉంటే ఏమవుతుంది, ప్రశాంతమైనటువంటి మనసు ముందు వస్తుంది. ఎంత ప్రశాంతమైనటువంటి మనసు ఉంటుంది అంటే, వాళ్ళ గురించి ఆలోచిస్తేనే వాడికి ప్రశాంతత వస్తుంది. మీరు కనుక ఇది చేస్తూ ఉంటే, మీ గురించి ఆలోచిస్తే ఎవరైనా వాడికి కూడా ఈ శాంతి వెళ్ళిపోతుంది. ఈ సిద్ధి సాయి వాళ్ళ గురించి ఇప్పుడు ఏది, వాళ్ళ గురించి ఆలోచిస్తేనే మీకు శాంతి వచ్చేస్తుంది. ఓ 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు వేలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎందుకు రాగలుగుతున్నారు? ఆ ప్రశాంత మనసు అది ఆకర్షిస్తోంది మిమ్మల్ని, ఆ శాంతి పీస్. అంచేత ఆ పీస్ మీకు వస్తుంది. ప్రశాంత మన
సంహేనం
యోగినం సుఖముత్తమం. మళ్ళీ ఏమవుతుంది? ఉత్తమమైనటువంటి సుఖము. ఉత్తమం అంటే ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ లో బెస్ట్ అనమాట. అద్భుతమైనటువంటి సుఖం వస్తుంది. ఉపయతిశాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం. ఈ కామము, క్రోధము, ఉద్రేకాలు ఇలాంటి వాటి, ఈ రజోగుణానికి సంబంధించినటువంటి వాటి దగ్గర నుంచి, ఉపయతి శాంతి, దాని దగ్గర నుంచి శాంతి పొందుతాడు. బ్రహ్మభూతమ
కల్మషం,
అప్పుడు వాడే బ్రహ్మ అయిపోతాడు. అప్పుడు సాయి చెప్పినట్టు నువ్వు కూడా అన్ని జీవాలలోనూ ఉండగలవు, నువ్వు కూడా సాయే కాదు, నువ్వు కూడా ఆ స్థితిలో ఉండగలవు. ఆయన ఒక్కడే ఆ స్థితిలోకి ఉంటే మనం ఆయన దగ్గరికి రావక్కర్లే. ఆయన ఒక విచిత్రమైన మనిషి బాబు, ఆయనకు ఒక సత్తా ఉంది అయ్యాడు, ఇంకెందుకు? మీరు కూడా ఈ సాధన చేస్తూ ఉంటే, ఏంటి సాధన? కదలకుండా కళ్ళు మూసుకుని, నిన్నుపూస స్థిరంగా ఉంచుకుని, శరీరాన్ని కదపను అనే నిర్ణయం తీసుకుని శ్వాసను గమనిస్తూ ఉంటే, యుంజన్నేవం
సదాత్మానం
యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. భరద్వాజ మాస్టరు శుద్ధికి వచ్చారు. వాళ్ళన్న బలవంతం మీద నమ్మకం లేదు అతనికి. అతని అన్న కొడుకు ఏ రోజు అయితే అతనికి ఉపనయన సంస్కారం జరగాల్సి ఉన్నదో ఆ రోజే చనిపోతాడు. ఇంకెందుకు ఈ దేవుడు గాయత్రి మంత్రం దీక్ష ఇస్తానంటే చచ్చాడు వాడు అని ఒక కోపం, ఒక కసి ఆయనకి భగవంతుడి మీద. నేను అనుకున్నది జరగలేదు, మంచి చేయబోతే చెడు ఎదురైంది, ఆ కసితో వచ్చాడు శుద్ధికి. అది కూడా ఆయన ఎవరు? ఐఏఎస్, వేదవ్యాస ప్రోద్బలం మీద వస్తాడు. వచ్చాక అక్కడ నుంచుని ఉన్నాడు. శుద్ధి సాయం విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి కుడివే పక్కన నుంచుని ఉన్నాడు. క్యూలో వెళ్తున్నాం కదా మనం, వెళ్తున్నప్పుడు నుంచుని ఉన్నాడు. ఇప్పుడు పెద్ద రష్ ఏం లేదు, ఓ మూలకి స్తంభాన ఆనుకుని నుంచున్నాడు. శ్వాసను గమనించడం, ఎప్పుడు మొదలెట్టడం తెలియదు అతనికి. 4 గంటల సేపు ఉన్నాడు అలాగా. ఆ తర్వాత ఆయన భరద్వాజ మాస్టర్ అయిపోయాడు. అంతే ఆ బ్రహ్మ సంస్పర్శం. మీరు శుద్ధికి వచ్చి మీరు ఎందుకు అవ్వలేరు? అసలు అది అవ్వాలని కోరిక ఎక్కడుంది మీకు? ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఈ ప్రాక్టీస్ మిమ్మల్ని ఆ లింక్ ఇస్తుంది ఇక్కడ గ్యారంటీగా. ఇంకేంటే ఆయనకి చాలా ఇష్టం, ఇలాంటి వాళ్ళు ఎవరు దొరకడు గ్యారంటీగా. ఎవడొచ్చినా నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాడే అయి ఉంటాడు తప్ప, నాకు కావాలి అందులో డౌట్ లేదు, కానీ ఇది కూడా కావాలని అడుగుతున్నాగా మనం. అంచేత గ్యారంటీగా ఆయన వరదహస్తం వస్తుంది. అందులో ఏంటి? బ్రహ్మ సంస్పర్శం. ఆయన స్థితి పొందినవాడు దీని ద్వారానే. అంచేత మీరు కొంచెం ఎక్కువ చేయండి, దీన్ని అలవాటు చేసుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. మీకు ఆ భరద్వాజ మాస్టర్ చెప్పగలిగారే నాకు ఆ శాంతి వచ్చిందని. ఆ శాంతి పొందితే గాని కదలను అనే ముండిపట్టు పట్టుకోండి. మీరు మధ్యాహ్నం కూర్చున్నాం మనం, ఎక్కడ కూర్చుండాము? భోజనం అయిపోయిన తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చుకోండి. మీరు హెవీ ఫుడ్ తినొద్దు, దాని తర్వాత వెళ్ళిపోండి, లిండికో చావిడికో ఎక్కడికో, లేదు మీ రూమ్ లో కూర్చోండి, మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా కూర్చోండి. కానీ దీన్నే సాగదీయండి. మీరు సాయంత్రం క్లాస్ ఉండదు, 4 to 6 క్లాస్ ఎగ్గొట్టేస్తాం. ఎగ్గొట్టేశాక 6 o'clock ఇక్కడ కలుస్తాం మనం. 6 to 8 క్లాస్ తీసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఇది లంచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 6 గంటల వరకు మనం ఒకళ్ళు చూసుకోం. చూసుకున్నా మనం గుర్తించాం. దేని మీద ఉంటుంది మన దృష్టి? శ్వాస మీద ఉంటుంది. మనస్ఫూర్తిగా ట్రై చేయండి. కబుర్లు చెప్పుకోకండి. మీరు ఇక్కడ కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు. మీరు వస్తే మీ టైం మీరు వేస్ట్ చేసుకోవటం కాకుండా మీ మాటలు వింటున్న బుద్ధహీనుల టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పొచ్చు కదా నువ్వు మాట్లాడొద్దు అని, వాళ్ళు ఎందుకు చెప్పలేరు? చెప్పండి చాలా స్పష్టంగా, మాస్టారు మాట్లాడుకోవద్దన్నారు, మేము మాట్లాడం, మేము శ్వాసనే గమనించుకుంటాం. భోంచేశాక శ్వాసను గమనించుకొస్తారా? భోంచేశాక మీరు ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా? భోజనం అయిపోయాక ఊపిరి మానేశారా మీరు? మీలో భోజనం అయిపోగానే శ్వాస పీల్చడం మానేసేవాళ్ళు ఎంతమంది? ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు లేరా? లేరు కదా. శ్వాస అందరూ పీల్చుకుంటున్నారు కదా, దాన్ని గమనించవచ్చు కదా. గమనించడానికి ఏంటి అడ్డు? భలే పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మానేస్తాం మనం. నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు కదా, సాధన మొత్తం ఏంటి? శ్వాసనే. అర్థమైంది కదా? ఇంచేత ఈ క్లాస్ అయిపోగానే, అంటే మాట్లాడుకోకండి మీరు, క్లాస్ అయిపోగానే మనం లంచ్కి వెళ్తాం. లంచ్కి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తున్నా శ్వాస మీదే దృష్టించుకోండి, శ్వాస మీదే దృష్టి ఉంచుకుంటూ రూమ్ లో అయినా సరే దేనా సరే మధ్యాహ్నం నిద్రపోకండి. నిద్రపోయే అంత తినకండి. ఒకవేళ తింటే నిద్ర వస్తుందంటే, నిద్ర రాకపోతే మీరు ఎంత తిన్నా నాకు అబ్జెక్షన్ లేదు. అసలు ఏం తిన్నా నిద్ర వస్తుంది మాస్టారు, భోజనం చేయకండి. మన ఇక్కడ భోజనం చేయడానికి రాలేదు, మనం ఇక్కడ వచ్చింది కొన్ని విషయాలు అవగాహన చేసుకోవటానికి వచ్చాం, దాన్ని అర్థం చేసుకోండి. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అతి సులభంగా సర్వోత్కృష్టమైన సుఖం పొందుతాడు. ఏమే సుఖం ఏముంది, మీరు కేవలం శ్వాసను గమనించటమే, కానీ పొందేటటువంటి సుఖము సర్వోత్కృష్టమైనటువంటి సుఖము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఇచ్ఛతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. ఈ యోగ సిద్ధిని పొందినవాడు. ఈ యోగ సిద్ధి పొందడం అంటే ఏంటి, మాట్లాడితే శ్వాస మీద దృష్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా అదొక ఆకర్షణ, మీ ముక్కు మీద మీ ఆకర్షణ ఉండాలి. ఏ పని చేస్తున్నా అది అవసరమైన పని అయితే పని చేస్తాం, పని అయిపోగానే ఎక్కడికి వచ్చేస్తాం, మళ్ళా ముక్కు మీదకి వచ్చేస్తాం. అంటే ముక్కు మీదకి రాము, శ్వాసని దర్శించుకుంటాం. ఇచ్ఛతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. ఎప్పుడైతే మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారో, యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి న చ మే న ప్రణశ్యతి. అన్ని భూతాలలో నన్ను, నాలో అన్ని భూతాలను చూసేవాడికి నేను లేకుండా పోను, నాకు వాడు లేకుండా పోడు. ఎవరి మాట్లాడినా గుర్తొస్తున్నాయా దీంతో, మళ్ళీ ఏం చెప్పాడో చూడండి. యో మాం పశ్యతి సర్వత్ర అంటే నన్ను అందరిలోనూ ఎవడైతే చూస్తాడో, సర్వంచమై పశ్యతి అందరిలోనూ నేనున్నానని ఎవడైతే చూస్తాడో, తస్యాహం న ప్రణశ్యామి వాణ్ణి నేను వదలను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. సచమేన నచమేన ప్రణశ్యతి వాడు నన్ను వదలడు. అంతే కదా బాబా ఏం చెప్పాడు, నువ్వు నన్ను చూడు నేను నిన్ను చూస్తా. భగవద్గీత ఈ శ్లోకాన్ని ఆయన ఆ భాషలో చెప్పాడు. కానీ ఇదంతా చూడటానికి టెక్నిక్ ఏంటి, ఇప్పుడు అర్థమైంది కదా టెక్నిక్ ఏంటి. ముందు స్థిరంగా కూర్చోవాలి, కళ్ళు మూసేసుకున్న తర్వాత ఇంకా కళ్ళు తెరవకూడదు. మీరు ఎంతసేపు కూర్చోవాలనుకున్నారో అంతసేపు కూడా, వీలవుతే శరీరాన్ని కూడా కదపరు. ఒకవేళ కదపాల్సిన అవసరం వస్తే గోళక అనుకోండి, కానీ శ్వాసను మీరు గమనించుకుంటూనే ఉంటారు. ఇంకా మనస్సు అటు ఇటు చెదురితే రకరకాల ఆలోచనలు అప్పుడే వస్తాయి, దాన్ని వదిలేసే, దాన్ని పక్కన పెట్టేసే, దాని మీదే దృష్టి, దేని మీద, శ్వాస మీదే దృష్టి మీరు పెట్టుకుని కూర్చుంటూ ఉంటే ఈ స్థితికి మీరు చేరుకుంటారు. నీవు నా వైపు చూస్తున్నావు కనుక నేను కూడా నీ వైపు చూస్తున్నాను అనే సాయి మాట మీలో అక్షరాల చరితార్థం అవుతుంది. ఆయన రేపు చూడటం అంటే శ్వాస రేపు చూడటమే. శ్వాస ఆ ప్రాణశక్తి యొక్క చాలా సూక్ష్మ రూపం. ప్రాణాన్ని ఎలాగో చూడలేము, కానీ శ్వాసని గమనించగలం. శ్వాసని చూడలేం మనం, శ్వాసని అనుభూతి చెందగలం మనం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. సర్వభూతాలలో ఉన్న నన్ను భేదభావము లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే ఉంటాడు. ఈ లైఫ్ దీనికి బెస్ట్. కుక్కలోను తన్నే చూసుకునేవాడు, దోమలోను తన్నే చూసుకునేవాడు, దేవతల్లోను తన్నే చూసుకునేవాడు, అందరిలోనూ తన్నే చూసుకునేవాడు. అది మీరు చూసుకోవటానికి ప్రయత్నించకండి. ఈ శ్వాసను మీరు గమనిస్తూ ఉంటే ఆ స్థితి ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి మీరు ఇక్కడ. ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వాయది వా దుఃఖం, సయోగీ పరమో మతః. అందరి జీవుల సుఖ దుఃఖాలు తనవిగా తరిచే వాడు యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయము అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ ఆపుదో జత 24 నుంచి 32 శ్లోకం వరకు చదివాను నేను. కాస్త మీరు దాన్ని మధ్యాహ్నము బ్రష్ చేసుకోండి, బ్రష్ చేసుకున్నాక కూర్చోండి, అదేనా సాధనకి కళ్ళు మూసేసుకోండి, మళ్లీ చేద్దాం 5 నిమిషాలు. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా అర్థమైంది కదా, అంచేత డైరెక్ట్ గా శ్లోకం చదివితే ఆ మూడ్లోకి వెళ్ళుకోండి. సమం కాయ శిరో, ఆ మూడ్లోకి వెళ్ళుకోండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్షనాశికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. చేయండి.